गुरुपाद का स्थान। చిత్ర విచిత్రాలు ఉన్నాయి. ఈ ఫోటోస్టేట్ కూడా అది అర్థం చేసుకునే ముందు ఇక్కడ మనం పెడుతున్నది ఒక దేవాలయం కాదు అన్నది ముందు మీరు అర్థం చేసుకోండి. దేవాలయాలు చాలా ఉన్నాయి, విద్యాలయాలు చాలా ఉన్నట్టే. కానీ ఈ కాలంలో విద్యాలయంలో ఏ విధంగా అవుతే నిజమైన విద్య చెప్పబడటం లేదు. దేవాలయాలలో కూడా దేవతల గురించి ఏం చెప్పబట్టం లే. తిరగటం, కొబ్బరికాయలు కొట్టుకోవటం, ఇంటికి చేరుకోవటమే అవుతోంది తప్ప అసలు అక్కడ మీరు ఏం చేయాలి? ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలి అంటే మీరు ఏం చేయాలి అనేది చెప్పబడటం లేదు ఎక్కడ కూడా. అది భారతీయ సంస్కృతి యొక్క మేరుదండం. ఈ అనుగ్రహం ఎలా పొందాలి దేవతల దగ్గర నుంచి అనేది ఒక శాస్త్ర సమ్మతంగా, ఒక విజ్ఞానంగా, ఒక సైన్స్గా డెవలప్ చేసింది మనమే. మర్చిపోయాం ఆ సైన్స్ని. ఒక శక్తిని ఉపయోగించుకోవాలి అంటే కొన్ని నియమాలు తెలియాలి మనకి. శక్తి ముందు ఆవిర్భవిస్తుంది, శక్తి ఆవిర్భవించిన తర్వాత దాని నియమాలు మనకి మిల్లిమిల్లిగా అవగాహన అవుతాయి. 17వ శతాబ్దంలో ఫారడే ఎలక్ట్రిసిటీ కనిపెట్టాడు. కనిపెట్టినప్పుడు అప్పుడున్నటువంటి ఇంగ్లాండ్ దేశపు రాణి ఇలాగే ఒక చోట ఎగ్జిబిషన్ లో పెట్టాడు అతను. ఇలాగే కరెంటు డెవలప్ అవుతుంది, ఇలా సెల్ ఉంటుంది, జింక్ కాపర్ ప్లేట్స్ పెడితే ఇలా ఎలక్ట్రిక్ స్పార్క్ వస్తుంది, దీనివల్ల ఏం లాభం ఉంది? ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా దానివల్ల ఏం లాభం. 300 సంవత్సరాల తర్వాత ఓ 5 నిమిషాలు కరెంటు పోతే మనకి గందరగోళం అయిపోతున్నాం. అంటే ఒక శక్తి ఆవిర్భవించడానికి, అది అందరికీ అందుబాటులో అవడానికి 200-300 సంవత్సరాల గ్యాప్ పడుతోంది. న్యూక్లియర్ ఎనర్జీ, పరమాణు శక్తి 1910 ఆ ప్రాంతంలో వచ్చింది. దాన్ని 40-42 ఆ ప్రాంతాలలో వినాశకరంగా, ధ్వంసాత్మకంగా ఉపయోగించుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ అద్భుతమైనటువంటి పరమాణు శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియటం లేదు మనుషులకి. నిన్న కూడా పేపర్లో పడింది కదా, థోరియం డిపాజిట్స్, రేడియో యాక్టివ్ డిపాజిట్స్ ఉన్నాయి ఆంధ్రాలో, ఇండియాలో. కానీ ఎలా ఉపయోగించుకుంటాం దాన్ని తెలీదు. అలాగే గురువుల అనుగ్రహం ఎప్పటి నుంచి ఉంది, ఆ గురువుల అనుగ్రహాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలీదు. అది మన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి మనం బయటపడి, మనం బయటపడినప్పుడు, మనం సుఖపడినప్పుడు ఏ విధంగా అందరూ సుఖపడాలని మనం కోరుకుంటాము, అలా ఇతరులు కూడా దానివల్ల లాభం పొందాలి ఆ అనుగ్రహం వల్ల అనే ఉద్దేశంతోనే ఈ అనుగ్రహ పీఠాలు స్థాపించబడుతున్నాయి. ఇది శక్తి పీఠాలు కావు, గుర్తుంచుకోండి. శక్తి ఆవిర్భావం జరిగిపోయాక అనుగ్రహం వస్తుంది. శక్తిని ఉపయోగించే అనుగ్రహం. విద్యుత్ ఉంది, ఉపయోగించుకోకపోతే మూలపడి ఉంటుంది, ఉపయోగించుకుంటే దాని అనుగ్రహంలో టేప్ రికార్డర్ పనిచేస్తుంది, మైక్ పనిచేస్తుంది, చీకటిగా ఉంటే లైట్ వస్తుంది కదా. అంచేత ఇది శక్తిపీఠాలు కావు. ఇప్పుడు మనం పెడుతున్న శక్తిపీఠాల కార్యక్రమం అయిపోయింది, కావలసినటువంటి శక్తి జనరేట్ అయిపోయింది. ఆ శక్తిని మీరు ఉపయోగించుకోవాలి. ఆ శక్తిని మీరు ఎలా ఉపయోగించుకుంటారు, ఆ అనుగ్రహ పీఠాన్ని ఎలా మొదలెట్టాలి అనేటటువంటి మీమాంసలో మొదటి ప్రయోగం ఇక్కడ చేస్తున్నాం మనం. ఏంటి మొదటి ప్రయోగము? కొంత శక్తి ఉంటే తప్ప అనుగ్రహ పీఠాన్ని స్థాపించడానికి వీలుండదు అని చెప్పి, ఆ శక్తి ఉత్పాదన లేక ముందే అనుగ్రహ పీఠం స్టార్ట్ అయిపోతుంది. అవ్వాల్సింది ఏ 14నో 15నో కదా, మామూలు డేట్ ప్రకారం అయితే. అసలు అనుకున్నది 6, అది కూడా ముందు ప్రీపోన్ అయిపోయి 5నవుతుందంటే గురువుల అనుగ్రహం ఎలా ఉంటుందో చూపించటానికి, ఆ శక్తి ఎలా పనిచేస్తుందో మీరు అర్థం చేసుకోండి. దీన్ని బట్టి అనుకున్నదేంటి, మనం అందరం కూడా ఇక్కడ అఖండ జ్యోతి వెలిగించి పొద్దు నుంచి సాయంత్రం వరకు గాయత్రి జపం చేసుకుని 24,000 గాయత్రి మంత్రాలు రాసి దాన్ని మళ్ళా శక్తి డెవలప్ చేసుకుని, ఇవంతా చేసుకున్నాక అనుగ్రహం అంటే మీరు ఇవంతా చేశాక వస్తే అనుగ్రహం ఉందది, మీ హక్కు అవుతుంది అది. అనుగ్రహము హక్కు ఇవి రెండు రెండు వేరువేరు పాయింట్స్. అనుగ్రహానికి మీరు డిమాండ్ చేయలేరు, దాని నుంచి అది దిగుతుంది అది. అలాగే ఎప్పుడైతే మీరు ఇంత కష్ట సాధ్యమైనటువంటి సాధనలు చేసుకుని 9 రోజుల తర్వాత ఆ అనుగ్రహ పీఠాన్ని మేము పెడతాము అనుకున్నారు, మీరు చేయకుండానే అనుగ్రహ పీఠం ఏర్పడిపోతుంది. ఒక రోజు ముందు కూడా ఆ అనుగ్రహం ఎలా దిగుతుంది, ఇంకా మీ జీవితాల్లో దిగాలి. ఇంకా ఇక్కడ ఏదైతే ఒక స్థలంలో ఒక కేంద్ర బిందువుగా ఇప్పుడు జనరేటరు, ఎలక్ట్రిసిటీ అవంతా కూడా ఒక పవర్ హౌస్ దగ్గర స్టోర్ అయి ఉంటాయి. ఇంకా అక్కడ నుంచి మీరు తీగల ద్వారా లాక్కుంటూ ఉంటారు ప్రతి చోటకి, మీ అవసరమైన చోటికి. అలా లాక్కోవటానికి ప్రపంచంలో రెండు శక్తులు పనిచేస్తూ ఉంటాయి భగవంతుడి అనుగ్రహాన్ని భూమి మీద తీసుకురావటానికి. ఒక శక్తి గత 16 ఏళ్లుగా మీరు ఉపాసన చేస్తూనే ఉన్నారు, గాయత్రి శక్తి, సూర్యుడి యొక్క శక్తి. నిరంతరము కూడా ఈ ప్రపంచానికి మీకు తెలిసినా తెలియకపోయినా కూడా భోజనం ఇచ్చేది సూర్యుడి యొక్క శక్తే. ఫోటోసింథసిస్ ఈ వృక్షాలలో వాటిలో మన శరీరాలలో జరిగేటటువంటి అనేక ఎంజైమిక్ రియాక్షన్స్ లో, మన శరీరం పైన ఉన్నటువంటి చర్మంలో ఉన్నటువంటి డి విటమిన్ కోసం, ఇదంతా కూడా మీరేం అడిగితే ఇవ్వటం లే ఆయన. అదే అనుగ్రహం అంటే, అదే అడిగితే ఇస్తే అనుగ్రహం ఏముంది? అసలు ఆయన చేశాడని కూడా అసలు ఒకసారి కూడా తల పైకెత్తి మనం చూడం. అబ్బాయి ఎండగా ఉందని గొడుగు కూడా అడ్డు పెట్టుకుంటారు, ఎందుకైనా మంచిదని పెట్టుకోండి, గొడుగు వేసుకోవద్దని లేదు. కానీ ఆ అనుగ్రహం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అనుగ్రహం అనేది మీరు అడిగితే ఇవ్వబట్టం లేదు. ప్రకృతిలో గాలి వీస్తూ ఉంటుంది, అగ్గి ఉంది, నీళ్లున్నాయి, ఇవంతా ఉన్నాయి కదా. వీటన్నిటినీ వాటి వాటి పనులు సక్రమంగా చేసుకోవటానికి కావలసినటువంటి స్థాయి సూర్యుడి ద్వారా వస్తుంది కనుక, ఆ శక్తిని గుర్తించటానికి, ఆ అనుగ్రహాన్ని గుర్తించటానికి ఒక విధానం సూర్యుడు. ఇంకా భూమి మీదకి దిగాలేది. ఈ భూమి మీద దిగటానికి ప్రపంచ చరిత్రలో, మానవజాతి చరిత్రలో ఇంకా ముందు ఎన్ని వేల యుగాలని కూడా కాదు మనం చెప్పుకోవాల్సింది, ఎన్ని చక్రీయ మన్వంతరాలలో, ఒకసారి వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. కచ దేవయాని కదా, రాక్షసులు గురువైన శుక్రాచార్యుడి వద్ద మృత సంజీవిని విద్య ఉన్నది అని, దేవతలుగా తెలియదు ఆ విద్య. అంచేత ఏం చేస్తాడు, దేవతలు గురువైనటువంటి బృహస్పతి తన కొడుకుని పంపిస్తాడు శుక్రాచార్యుల వారి వద్ద, దాన్ని నేర్చుకోండి అని. సరే వెళ్తాడు కదా, మీకు తెలుసు కదా చివరికి చాలా సార్లు చంపేస్తారు కూర్చుండి, మళ్ళా దేవయాని వల్ల బతుకుతూ ఉంటాడు. దేవయాని అంటే మన వెన్నుపూస, మేరుదండం, కుండలిని శక్తి, ఏదో రకరకాల పేర్లు పెట్టుకున్న కుండలిని శక్తి మనం శరీరంలో ఉన్నంత వరకు ఎన్నిసార్లు మనకి శారీరకమైనటువంటి ఇబ్బందులు వచ్చిన దానికి బయటపడతాం. కథ అంతరార్థమని అంత తప్ప కచ్చుడిని ప్రేమించింది దేవయ్య అని ఇలాంటి గందరగోళాల్లో పడకండి, దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. జరిగింది. చివరికి ఏమవుతుంది, శుకరాచార్యుడు కడుపులోనే చేరతాడు కచ్చుడు, విభూతిగా బూడిదైపోయి. ఇప్పుడు బతికించాలి వాణ్ణి, బతికిస్తాడు. ఆ బతికే ప్రాసెస్ లో తను దెబ్బతింటాడు. కానీ ఏ విద్య అయితే తను శుక్రాచార్యుడి ద్వారా నేర్చుకున్నాడో దాన్నే ఉపయోగించుకుని మన శుక్రాచార్యుని బతికిస్తాడు. ఇది యుగ యుగాలుగా జరుగుతున్నటువంటి అమృతత్వ ప్రాప్తి కొరకు జరిగేటటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నం ఇక్కడ చేయబోతున్నాం మనం. ఆ కచదేవయాని కథని మళ్ళీ రిపీట్ చేస్తున్నాం మనం. కానీ కచదేవయాని కథలో కచుడు పడిన అవస్థలన్నీ మీరు పడాల్సిందే. అంత ఈజీగా వచ్చేస్తుంది అమృతత్వం అనుకోకుండా. ఒకసారి దండం పెట్టేశాం, కొబ్బరికాయ కొట్టేశాం, ఓ 16 సార్లు నేను తిరిగేశాను మాస్టారు, 15½ సార్లు తిరిగాను, ఓ హాఫ్ ప్రదక్షిణ ఎగ్జంప్షన్ ఉంటుందా? సైన్స్ లో ఎగ్జంప్షన్స్ ఉండవు. కరెంటు కనెక్షన్ ఉంటే పూర్తిగా ఉంటుంది, ఉండకపోతే పూర్తిగా ఉండదు. అంతే, 70,000 మైళ్లు మీరు వైర్లు లాక్కొచ్చి, 1 సెంటీమీటరే కదా మాస్టర్ తగ్గింది వదిలేశాం మేము అంటే కనెక్షన్ ఉండదు. 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉన్నా మీకేం పెద్ద లాభం ఉండదు. ఆ 1 సెంటీమీటర్ తేడా ఉందనుకోండి, అంతే కావాలి మీకు. అది గుర్తుంచుకోవడం చేత ఇంకా ఎగ్జెంప్షన్స్ ఉండవు మీకు, రూల్స్ రిలాక్సేషన్స్ అసలు ఉండవు. ఉంటే ఏమైనా ఎక్కువే ఉంటాయి తప్ప తగ్గే ప్రసక్తి లేదు రూల్స్ లో అనుగ్రహ ప్రాప్తికి. అంచేత ఈ కచదేవయాని కథలో సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి ఈ అమృతత్వ కిరణాలను నవగ్రహాలు ద్వారా పట్టుకుంటాం మనం. మనం అన్న మాటని అండర్లైన్ చేసుకోండి. నవగ్రహాలు మానవ జాతికి ముఖ్యం, మిగతా వాటికి ముఖ్యం కాదు. అంచేత ఆ 9 గ్రహాలైనా ఉన్నాయి అని చాలా మంది మిమ్మల్ని ప్రశ్నించేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇన్ని గ్రహాలు ఉన్నాయి సైన్స్ చెప్తోంది, అది ఇన్ని గ్రహాలలో ఈ 9 గ్రహాలైనా మనకి పనికొచ్చేవి ఆ 9 గ్రహాలే, మిగతావి మనకి ఉపయోగపడవు. అంచేత ఆ 9 గ్రహాలని ఎలా ఉపయోగించుకుని దేవయాన మార్గంలో వెళ్ళాలి అనేది ఆ బొమ్మ అక్కడ ఉన్నది. నవగ్రహ పీఠము అని అక్కడ పెట్టిన దాంట్లో ఈ కుండలిని జాగరణ ప్రక్రియ మొత్తం ఉంది. అది అంతే తప్ప మీరేదో గ్రహశాంతి చేసేసుకుని 2 కొబ్బరికాయలు పుట్టిస్తే రాహు వదిలేస్తాడేమో. రాహు వదిలినా వదలకపోయినా ఒక కొబ్బరికాయతో పాపం వాడిని కంట్రోల్ చేయలేరు మీరు. అంత ఈజీ కాదు గ్రహాల శక్తిని కంట్రోల్ చేయటం. కానీ ఏది ఈజీ, గ్రహాల శక్తికి అనుగుణ్యంగా మీరు మారిపోవటం, అది చాలా తేలిక. అసలు దానికి మీకు ఇబ్బందే లేదు. దాన్ని ఏమంటాం మనం, సమర్పణ అంటాం. నీటికి ఎదురీదాలి అంటే మీకు చాలా కష్టం, కానీ ప్రవాహంలో పడాలి అంటే మీరు చేయాల్సిన ఏం చేయకుండా ఉండటమే. ఖాళీగా ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటే అదే సముద్రాన్ని చేస్తుంది. మీకు తెలియాల్సిన పని కూడా లేదు. సముద్రం ఎక్కడుందో, సముద్రం ఎలా ఉంటుంది, ఎంత దూరం ప్రయాణం చేయాలి, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి, ఉండండి మాస్టారు నేను టేప్ పెట్టి కొలుచుకుంటాను, ఇవేం చేయక్కర్లే. మీరు ఏం చేయాలి, ఆ నవగ్రహ శక్తి ధారలకు సమర్పితులైపోండి. సమర్పితులైపోవటంలో అర్థం ఏంటి, ప్రదక్షిణ చేయటంలో అర్థం ఏంటి, మన జీవితాలకి డబ్బు ఇప్పుడు కేంద్ర బిందువు. అందరికీ కూడా ఎవరు ఏ మాటలు చెప్పుకున్నా ఎలా చెప్పుకున్నా కూడా అది లేకపోతే శాంతి లేదు, సుఖం లేదు. అంటే మన జీవితాలు దేని చుట్టూ తిరుగుతున్నాయి, డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. అంటే మన ప్రదక్షిణలో డబ్బు చుట్టూ జరుగుతుంది. ఆఫీస్కి వెళ్ళినా, పిల్లలకి చదువు చెప్పించినా, వంట వండినా. రిటైర్ కాకముందు కథల్లో చెప్తారు, నిజం ఎంతో నాకు తెలియదు, రిటైర్ అయ్యాక అనుభవం నాకు వస్తుందేమో. రిటైర్ అవ్వకముందు ఆ టిఫిన్లు అవి చాలా టైంకి పెడతారట, రిటైర్ అయిపోయాక టైంకి పెట్టారట, చాలా బాధపడతారు వాళ్ళు. ఇంచేత ఆ టిఫిన్ కూడా, ఇంట్లో వాళ్ళు చేసే టిఫిన్ కూడా దేని చుట్టూ తిరుగుతోంది, డబ్బు చుట్టూ తిరుగుతోంది. అంటే మన ప్రదక్షిణలు డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి ప్రస్తుతం. దాన్ని ఆపుకుని నవగ్రహాల చుట్టూ మీరు తిరగగలిగితే, సూర్యుడు చుట్టూ తిరగగలిగితే, గురువు పాదాల చుట్టూ తిరగగలిగితే. ఇక్కడ మళ్లీ చాలాసార్లు చెప్పాను నేను, మళ్లీ చెప్తాను. గురువు పాదాల చుట్టూ తిరగటం అంటే గురువు పాదాలను పట్టుకుని మీరు కదలక గురువుని కదలని ఇవ్వకుండా పంపించేయనుకోండి పాపం, ఎంత ఇబ్బంది ఊహించుకోండి పాపం. మీకు ఇబ్బంది, గురువుకి ఇబ్బంది. అది ఇంకో ప్రమాదం కూడా నేను చెప్తూ ఉంటాను, మీకు గురువు మీద కోపం
అనుకోండి, కాస్త గట్టిగా లాగిస్తే చాలు గురు ఠా అని పడతాడు బాబు. అంచేత గురువు పాదాన్ని పట్టుకోవటంలో అర్థం ఏంటి అంటే, చరణాలను పట్టుకోవటంలో అర్థం ఏమిటి అంటే, ఆచరణాలను పట్టుకోండి. ఆయన ఎలాగ ఆచరణ చేసి అంత గొప్పవాడయ్యాడు, అది నేర్చుకోవాలి మనం. అందుకే శిర్డి సాయి అడిగారు నన్ను ఏం చేయమంటారు మీరు అని, చేసేదేమి నన్ను చూడన్నాడు. ప్రతి గురువు కూడా చెప్పేది ఏంటంటే నన్ను చూడు అని. ఇచ్చేయంటే జీవితం ఎంత కాంప్లెక్స్ అంటే, ఒక పరిధి గీసి మీరు ఇలాగే జీవించండి అని చెప్పలేము. ఇలా చెప్పగానే రాత్రి పడుకునేటప్పుడు ఫ్యాన్ అది వేసుకుని పడుకో, దోమలు కుడతాయంటాం. సాయంత్రానికి చలి స్టార్ట్ అవుతుంది, ఇంకా ఫ్యాన్ వేసుకుంటాడు వాడు. కానీ గురువు ఏం చెప్పాడు, ఫ్యాన్ వేసుకోమని చెప్పాడు. ఇప్పుడు వాడు ఏం చేయాలి? గురువు ఫ్యాన్ వేసుకోమన్నప్పుడు ఎందుకు చెప్పాడంటే అది ఎండాకాలం అయి ఉంటుంది, ఫ్యాన్ వేసుకోమని చెప్పుకుంటాడు. అంచేత అక్కడ మీరు ఉపయోగించాల్సింది ఏంటి, కామన్ సెన్స్. ఎటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్ని దాటటానికి గురువు ఏ విధమైనటువంటి పనులు చేశాడు, 16 రకాలైనటువంటి మానసిక స్థితులు ఉంటాయి. ఆ 16 రకాలైనటువంటి మానసిక స్థితులు మీ కంట్రోల్లో ఉంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రకృతి శక్తులు మీ వశంలో ఉంటాయని గురుతత్వం చెప్తోంది. 16 కళలు చంద్రుడికి ఉండేవి, షోడశ కళలు. షోడశ కళాప్రపూర్ణుడు అంటే ఆ 16 కళలు ఎవరికైతే అర్థమైపోతాయో, ఇంకా మానసిక స్థితిలో వాడిని అధిగమించే వాళ్ళు ఎవరు ప్రపంచంలో ఉండరు. అది ఈ 16 ప్రదక్షిణలు దత్తమై మార్గంలో చెప్పేవి. ఇది కాకుండా ప్రకృతిలో 24 శక్తులు ఉన్నాయి. ఆ 24 శక్తులు గురువు యొక్క ఈ 16 కళలు ఇక్కడ మనం దింపాలి అనేటువంటి కోరికతో ఏం చేశాం, గుర్తు అర్థమవుతోంది కదా, మొట్టమొదట గురుచరణాలు అక్కడ పెట్టాం. ఆ గురుచరణాల ద్వారా దాని చుట్టూ ప్రదక్షిణ చేయటం ద్వారా మీరు మనస్సులో అనుకోవాల్సింది ఏంటి అంటే, బాహ్య ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులున్నా బయట ఎలా ఉన్నా కూడా నా జీవించే విధానానికి నువ్వే కేంద్ర బిందువు. ఎవరు, గురువు కేంద్ర బిందువు కాదు, గురువు చరణాలు కేంద్ర బిందువు. అంటే గురువు ఎలా నడిచాడో, అతని నడవడిక, అతని ఆచరణ నాకు కేంద్ర బిందువు. నువ్వు నీ జీవితాన్ని ఎలా మలుచుకున్నావో నేను కూడా నా జీవితాన్ని నీ ఆదర్శాలకి అనుగుణ్యంగా మలుచుకుంటాను అనేటువంటి దీక్ష తీసుకుని వెళ్లాలి. అప్పుడు ఆ ప్రదక్షిణానికి అర్థం ఉంది. దాని తర్వాత దేనికి ప్రదక్షిణ చేస్తున్నాం మనం, నవగ్రహాలకి ప్రదక్షిణ చేస్తున్నాం. మన శరీరం సవ్యంగా ఉండాలి అంటే, మన శరీరంలో ఉన్నటువంటి 9 ద్వారాలు కరెక్ట్ గా పనిచేయాలి అంటే, ఆ నవగ్రహాల యొక్క కరెక్ట్ ఉపయోగం, ఆశీస్సులు అనకండి, అనుగ్రహం అనే పదం కరెక్ట్ కాదు అది, దాన్ని మీరు సవ్యంగా ఆ శక్తి ధారను ఉపయోగించుకోగలిగితే, ఎలా ఉపయోగించుకోవాలో ఆ బొమ్మ మీకు చాలా స్పష్టంగా చెప్తుంది. సంకేతాత్మకంగా తిరుగుతున్నప్పుడు ఆ బొమ్మ యొక్క ఆ అంతరార్థాలని అర్థం చేసుకుంటూ తిరగడానికి ప్రయత్నం చేయండి. అదేంటో తర్వాత చెప్తాను నేను. ఈ నవగ్రహాలు ఈ గురుచరణాలు అయిపోయిన తర్వాత ఇవి రెండు బేసిస్. ఈ రెండింటిని ఉపయోగించుకుని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాగితం పెన్ను ఉంటే, ఈ రెండు ఉంటే, కెమిస్ట్రీ వాడు కెమిస్ట్రీ రాసుకుంటాడు, ఫిజిక్స్ వాడు ఫిజిక్స్ రాసుకుంటాడు, అకౌంట్స్ రాసుకునేవాడు అకౌంట్స్ రాస్తాడు, పాత్రలు రాసేవాడు పాత్రలు రాస్తాడు, తిట్టేవాడు తిట్లు రాస్తాడు. ఏదైనా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది అంచేత ఈ నవగ్రహాల శక్తిధారులు గురువు యొక్క చరణాలు ఎదుర్కొన్న ఉన్న తర్వాత దాన్ని మన జీవితాలు రక్షింపబడటానికి ఉపయోగించుకోవటానికి ఈ శక్తిపీఠం ఉపయోగపడుతుంది. గాయత్రి అంటే ఓ హంస ఓ బొమ్మ అనేం కాదు. అక్కడ గయాంత్రాయతీతి గాయత్రి, మన ప్రాణాలను రక్షించేటట్టు, మన శక్తి సదుపయోగం అయ్యేటట్టు చేసుకోవటానికి కావాల్సినటువంటి శక్తి ఇక్కడి నుంచి తీసుకుని మీరు బాహ్య జగత్తులోకి వెళ్తూ ఉంటే, ప్రతిరోజు ఆ పని చేస్తూ ఉంటే, మిల్లిమిల్లిగా జీవితాలు మారిపోతాయి. అందుకోసమే దీనికి ఎంత ఖర్చు పెడతారు, ఏమొద్దు ఇది చాలు ఇప్పుడు పెట్టింది ఇంకేం చేయక్కర్లే, దీన్ని ఉపయోగించుకోండి. మీరేమి ఇక్కడ పాలరాతి విగ్రహాలు పెట్టొద్దు, దీనికి ఏదైనా మొజాయిక్ ఫ్లోరింగ్స్ చేయించొద్దు, ఏమీ చేయించొద్దు, ఇది ఇలాగే ఉంచండి. దీన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఆ ఉపయోగించుకోవటం నేర్చుకోవటానికి స్వాధ్యాయ సత్సంగాలు ఏర్పాటు ఇక్కడ ఉండాలి. ఆ స్వాధ్యాయ సత్సంగాలలో వీటి గురించి చర్చించుకోండి, గురుచరణాలను ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి. గురు చరిత్ర చదవండి, షిర్దీసాయి చరిత్ర చదివినా, దత్తాత్రేయ చరిత్ర చదివినా, రామకృష్ణ పరమహంస చరిత్ర చదివినా, సత్యసాయి చరిత్ర చదివినా, ఏ గురువు చరిత్ర చదివినా మీరు చదివి పారాయణ చేసేసామనకండి, అందులో ఉన్నటువంటి ఆచరణ తెలియదు. మీరు ఏం చేయదలుచుకున్నారు, ఇవాళ చదివారు కదా 4 పేజీలు, దానివల్ల ఇవాళ మీ జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు రావాలి అనేది రాకపోతే పెద్ద ఉపయోగం ఉండదు. అది ఏం లాభం వచ్చేది అంచేత అది డిస్కస్ చేసుకోండి. మీరు ఇది చదివే ఇవాళ ఈ 4 పేజీలు 5 పేజీలు దీన్ని చదవటం వల్ల నా జీవితంలో ఏ మార్పు వచ్చింది. అలాగే అందరి గురి చరిత్ర పారాయణి ఇక్కడ మీ టైం ప్రకారం చేసుకుంటూ ఉండండి. తర్వాత ఏం చేయాలి, మీరు ఈ నవగ్రహాల ద్వారా దేవయాన మార్గంలో ఎలా వెళ్ళాలి, అమృతత్వ ప్రాప్తికి ఎలా వెళ్ళాలి. దీనికి కూడా మనం చాలా అదృష్టవంతులం. కొత్త విషయాలు ఏమీ మీరు కనిపెట్టక్కర్లే, రెడీమేడ్ ఫార్ములా ఉంది, దాన్ని ఎవడు పట్టించుకోవటంలే అంతే. అరవిందో జైల్లో ఇరుక్కుపోయాడు ఒక హత్య కేసులో, ఒక బాంబు కేసులో. ఇంకా ఖచ్చితంగా అతనికి ఉరిశిక్ష పడుతుంది అని అది పరిస్థితి. అతనే తయారు చేశాడు, అతని ప్రోద్బలంతో ఇదంతా జరిగిందని అతనికి తెలుసు, అందరికీ తెలుసు. బ్రిటిష్ రాజ్యం, రాజ్యద్రోహం చేశాడు, బాంబు వేశాడు, శిక్ష ఏం పడుతుంది? తప్పదుగా ఉరిశిక్ష పడేదే. కొన్నాళ్ళు జైల్లో ఉన్నాడు, ఇంకా ఎప్పుడు వేస్తారు ఉరిశిక్ష అనేదే వెయిట్ చేస్తున్నారు. అలాంటప్పుడు కూడా అతను నాకు ఉరిశిక్ష పడిందే, నాకు కావలసినటువంటి హంగులు లేదే, మేము ఒక ఇరుగ్గదిలోనే ఉండాల్సి వస్తుందే అని అనుకోలే ఆయన ఉన్నాడు. అందులోనే ఉండటం వల్ల ఏమైంది ఆ మార్పు చూడండి. జీవితంలో ఒక్కొక్కసారి కష్టాలు వచ్చినప్పుడు మనం చాలా బాధపడిపోతాం, ఈ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అని మన విశ్వ ప్రేమత్వాన్ని చాటి చెప్పుకుంటాం. వద్దు, మీరు చాలా అదృష్టవంతులు ఆ కష్టాలు రావటం వల్ల. ఉపయోగించుకుంటే కండిషన్ అది, ఉపయోగించుకోకపోతే వేస్ట్. అంచేత ఇంకా వారం 10 రోజుల్లో ఖచ్చితంగా ఉరిశిక్ష తీయబడతాను అనేటువంటి ఆ వ్యక్తి, పెద్ద వయసు కూడా పెద్దగా ఏం లేదు అతను, అంటే 22-23 ఏళ్ళు ఉంటాయేమో అప్పుడు రవిందోకి. అంచేత అనుభవజ్ఞుడు పండిపోయాడు, ముసలివాడు అనుకోకండి, చాలా చిన్నవాడు ఆయన. అప్పుడు అతనికి వివేకానంద యొక్క గొంతుకు వినిపించింది, కర్మ సన్యాస యోగంలో ఒక శ్లోకం వినిపించింది ఆయనకి. ఆ శ్లోకం వినిపించిన తర్వాత ఆ శ్లోకాన్ని వివేకానంద వివరించి చెప్పాడు, ఇంకా అది పట్టుకున్నాడు ఆయన అంతే. ఇంకా అక్కడే మొదలెట్టేశాడు ఆ సాధన. చచ్చిపోబోతున్నాడు, 10 రోజులు 15 రోజుల్లో చచ్చిపోబోతున్నాడు, అప్పుడు సాధన మొదలెట్టాడు. అది అర్థం చేసుకోండి. అక్కడ మీలో ఆ పట్టుదల ఉంటే అమృతత్వం వస్తుంది. కష్టాలు వచ్చాయంటేనే మిమ్మల్ని అమృతత్వం వైపు తీసుకెళ్ళటానికి అది గుర్తుంచుకోండి. కష్టాలు మీరు కోరి తెచ్చుకున్నావు కాదు, కొన్ని వదిలేద్దాం మనం. కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళని ఎంత సుఖమైన పరిస్థితుల్లో పెట్టినా వాళ్ళు కష్టపడిపోతూనే ఉంటారు. అలాంటి మహానుభావుల్ని వదిలేసి, పుట్టింది మీ కోరికతో పుట్టలేదు, వెళ్ళిపోయేది మనం డేట్ చేసుకుని వెళ్ళిపోం, ఈ మధ్యనున్న కాలం మీ ఇష్టానుసారం జరుగుతోంది అనుకునేటటువంటి భ్రమ వల్ల ఈ కష్టాలు వస్తున్నాయి చెప్పింది. మళ్ళా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అప్పుడు కానీ ఈ అనుగ్రహ పీఠాన్ని, దాని తర్వాత నేను మీకు చెప్పబోయే మంత్రాన్ని మీరు ఉపయోగించుకోలేరు. మొదట చెప్పాను కదా, కాగితం పెన్ను ఉన్నా ఎవరికి కావలసినట్టు వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, ఇలాగే ఉపయోగించుకోండి అని రూల్ ఏం లేదని చేత అది ఎలా ఉపయోగించుకోవాలి మాస్టర్ అని నన్ను అడగండి. కాగితం పెన్ను ఇస్తున్నాం, రాయటం నేర్పుతాం, నేర్పిన తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి మీ ఇష్టం, ఎలాగైనా ఉపయోగించుకోండి, ఏమీ పర్వాలేదు. రెండోది ఏం చెప్తున్నాను, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మాత్రమే అమృతత్వము బయటపడుతుంది. విత్తనాన్ని భూమిలో నాటాం, విత్తనం నుంచి చెట్టు బయటకు వచ్చింది. విత్తనం ఎంత బాధపడితే చెట్టు ఏమి ఉంటుంది, అది ఎప్పుడైనా ఆలోచించారా మీరు? మీరేం చేశారు దాన్ని? భూమిలో పాటిస్తారు. సుఖంగా హాయిగా గాల్లో ఎగురుతూ దాని ఇష్టం వచ్చినట్టు ఉండేది ఆ విత్తనం. దాన్ని తీసుకొని ఏం చేశాం మనం? భూమిలో పాతి పెట్టాం. పాతి పెట్టి ఊరుకున్నారా? ఇంత అమోనియా, ఇంత యూరియా, ఉక్కిరి బిక్కిరి. మనకి మామూలుగానే కొడితే ఎంత గాభరా పడిపోతాం మనం. అవంతా దాన్ని ఎత్తిని పోస్తాం కదా, ఎరువులు పోసిన తర్వాత అది ఏమవుతుంది? అది బద్దలవుతుంది. ఆ బద్దలవటానికి అది ఎంత కష్టపడి ఉంటుందో మీరు ఊహించుకోండి. అది కానీ దాని తర్వాత వచ్చిన ఫలితం ఎలా ఉందని ఆ ఫలితాన్ని చూస్తే ఈ బద్దలవటం మంచిదేగా, ఈ కష్టపడటం మంచిదేగా. అది అరవిందోది ఆ అమృతత్వం గురించి చెప్తూ చెప్తున్నాను. ఇది ఇంకా లాభం లేదు, ఇంకా ఫినిష్ అయిపోయింది, ఇంకా జడ్జిమెంట్ ఇవ్వటమే అన్న పరిస్థితుల్లో కూడా కొత్త సాధన మొదలెట్టాడు ప్రపంచంలో. ఆ సాధన ఎవరూ చేయలేదు, అరవిందోయే చేశాడు ఆ సాధన, ఇంటిగ్రల్ యోగా. ఆ సాధన చేయటానికి అతనికి 40 సంవత్సరాలు పట్టింది. ఆ సాధనని లిపిబద్ధం చేయటానికి 49 సంవత్సరాలు పెట్టింది. 1 సంవత్సరం రాసేవాడు దాన్ని, కరెక్టా లేదనుకునేవాడు, మళ్ళా రాసేవాడు, మళ్ళా రాసేవాడు. అదే సావిత్రి అనే పుస్తకం. అది ఎవరు చదవటం లే, ఆ పుస్తకం చదివి అర్థం చేసుకుంటే ఖచ్చితంగా అమృతత్వం వస్తుంది మీకు. కానీ చదవండి, దానివల్ల అమృతత్వం వస్తుందనే తెలియదు చాలా మందికి. తమాషా అది ఎందుకు అంటే మన భారత జాతి దాన్ని ఏమనాలి మనం? గొప్పతనం అనాలి. అమృతత్వం లభిస్తుంది అని తెలిసినా దాన్ని పట్టించుకోలేదు అంటే మనం ఎంత గొప్ప వాళ్ళం ఊహించుకోండి. అసలు నిజమైన త్యాగశీలు అంటే వరే అమృతత్వం ఉంది అని తెలిసి కూడా. అంచేత ఆ అమృతత్వాన్ని సాధన చేసి 49 సంవత్సరాలలో దాన్ని పాలిష్ చేసి 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 పెట్టినటువంటి విద్య ఇక్కడ స్థాపించబడుతోంది. అది అర్థం చేసుకోండి. అంటే ఇదేదో 4 ప్రదర్శనాలు చేసుకోవటం ఏం కాదు. అక్కడ ఆ ఎలక్ట్రీషియన్ వచ్చాడు, ఆ యాంప్లిఫైర్ ఏదో అక్కడ పెట్టాడు, మైక్ ఇక్కడ పెట్టాడు, కనెక్షన్ ఇచ్చేసాడు. కానీ ఆ సిద్ధాంతం డెవలప్ అయ్యడానికి ఎన్నాళ్ళు పట్టింది? ఆ సర్కిట్స్ అవి డెవలప్ అయ్యడానికి. అలాగా ఆ అమృతత్వం యొక్క బీజారోపణ 1926 ఈ అణువుల్లో ప్రవేశించింది. భూమి మీద ఉన్నటువంటి అణువులలో సావిత్రి శక్తిగా. అందువల్ల ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఆ సావిత్రి శక్తి అన్నా గాయత్రి శక్తి అన్నా ఒకటే. ప్రకృతిలో ఉన్నటువంటి ఆ 24 శక్తులు మన సహస్రానానికి అందాలి కనుక 24,000 గాయత్రి మంత్ర శక్తిని ఈ భూమిలో ప్రతిష్టాపన చేశాం నిన్న రాత్రి. ఇక్కడ 24,000 గాయత్రి మంత్రాలు దీని కిందనున్నాయి. ఆ సంఖ్య కూడా దాని విశేషం దానికి ఉంది. కానీ ఏం చేశామో ఇక్కడ తెలిస్తే ఇది ఆశామాషిగా ఉండేటటువంటి సాధనా స్థలము కాదు, దేవాలయం కాదు, ఒక అద్భుతమైనటువంటి ప్రయోగశాల. మీ పిల్లల్ని సైన్స్ నేర్పించడానికి ఒక ల్యాబొరేటరీలోకి పంపించినప్పుడు ఆ నియమాలు అవి తెలుసుకుని దాని ప్రకారం ఎలా చేయాలనుకుంటున్నారో అలా చేస్తే చాలా బాగుంటుంది. కానీ మా స్టూడెంట్స్ ఉన్నారు, మాస్టర్ ఈ ప్రయోగం పరీక్షలో వస్తుందా? రాదు, అవుతే ఇది ఎందుకు సార్ చేయటం, వదిలేద్దాం. అండ్ చివరికి సంవత్సరం మొత్తం మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు వాళ్ళు. ఆ ఎక్స్పెరిమెంట్ కూడా వాళ్ళు చేయరు, అటెండర్ చేస్తాడు. వాడికేం లాభం? అలా చేయకండి. ఇక్కడ ఇంకోళ్ళు కాదు చేసేది, మీరు చేసుకోండి. ఈ 3 పాయింట్స్ గుర్తున్నాయి కదా, సూర్యుడి యొక్క శక్తి, నవగ్రహాల యొక్క శక్తి, ఈ రెండింటినీ గురువు ఎలా ఉపయోగించుకున్నాడు తెలుసుకుని అది మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఇది మీరు ఇక్కడ నేర్చుకుంటారు. ఇది నేర్చుకోవటానికి మీ మనస్సు, మీ శరీరాలు దానికి అనుగుణంగా మారాలి. మీ మనస్సులో ఉన్నటువంటి కణాలు దానికి అనుగుణంగా మారాలి. ఇంగ్లీష్ మీడియంలో మీరు చదువుకోలేదు అనుకుందాం, మన తెలుగు మీడియంలోనే అంతా చదువుకుంటూ వచ్చారు బీఏ వరకు, ఎంఏ జాయిన్ అయ్యారు. ఎంఏలో ఇంగ్లీష్ మీడియంలో వాడు పాఠం మొదలెట్టాడు. బీఏలో మీరు యూనివర్సిటీ ఫస్ట్, అన్ని పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానము కూడా తెలుగు మీడియంలో మీకు బాగా పురకెక్కింది. ఎంఏలో మొదటి క్లాసులో కూర్చున్నారు, వాడు ఇంగ్లీష్లో ఏదో ఇంట్రొడక్టరీ క్లాస్ ఇచ్చాడు. మీకేమర్థమవుతుంది? అర్థమవుదేమి? కారణం ఏంటి? అక్కడ సబ్జెక్ట్ ఉంది, కానీ ఆ సబ్జెక్ట్కి పట్టుకోవటానికి అనుకూలమైనటువంటి తరంగాలు మన బ్రెయిన్స్లో లేవు. విషయం చెప్పింది అర్థమవుతుంది కదా. అలాగే పదహారు గురువు యొక్క శక్తులు, ప్రకృతిలో ఉన్నటువంటి 24 శక్తులు నిరంతరం మనకి అనుగ్రహాన్ని ఇస్తూనే ఉన్నాయి. ఆ అనుగ్రహాన్ని ఉపయోగించుకోవటానికి కావలసినటువంటి బ్రెయిన్, కావలసినటువంటి జ్ఞానము మనకి లేదు కనుక అనుగ్రహ మాలా మంత్రము అనేది మీకు కూడబడింది. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల్లో వచ్చేటటువంటి వైబ్రేషన్స్ అనండి, లేకపోతే జ్ఞానాన్నండి, లేకపోతే అనుభవాలనండి, లేక అనుభూతులు అనండి, ఉపయోగించుకోవటం నేర్చుకుంటారు. అది లేకపోతే ఇక్కడ ఏర్పడేటటువంటి తరంగాలను మీరు పట్టుకోలేరు కనుక. తీసుకున్న వాళ్ళు తీసుకునే ఉంటారు, వాళ్ళు మళ్లీ వినండి జాగ్రత్తగా. తీసుకున్న వాళ్ళు గెట్ రెడీ, యజ్ఞం తర్వాత కాదు ఇప్పుడే చెప్తున్నాను నేను. అది దీక్ష. ఈ దీక్ష అర్థమైంది కదా. ఈ మంత్రము పేరు అనుగ్రహ మాలా మంత్రము అంటే అర్థం ఏంటి, అక్కడ ఆ పేరులోనే మీకు తెలుస్తుంది అది ఏం చేస్తుందో, అనుగ్రహాన్ని ఇస్తుంది. అంటే నన్ను చాలా మంది అడుగుతారు, మాస్టర్ ఇది ఇలాగే చేయాలా, తప్పు చేస్తే ఏమవుతుంది, అమ్మో వెరీ పవర్ఫుల్ మంత్ర, అనుగ్రహ మంత్రానికి పవరే ఉంది నా మొహం, అనుగ్రహం ఎప్పుడూ చల్లగానే ఉంటుంది, అనుగ్రహిస్తాము, అనుగ్రహంలో అనుగ్రహం కోరేటటువంటి మంత్రము, మీకు అనుగ్రహాన్ని ఇచ్చే మంత్రము, అనుగ్రహాన్ని ఇస్తుంది. అనుగ్రహం అంటేనే అర్థం ఏంటంటే మీరు ఏం చేసినా అది అనుగ్రహం ఇస్తే. చాలా జాగ్రత్తగా ఉండి ఒదిగి పొదిగి వణికిపోతూ భయపడుతూ మీరు ఇలా ఉంటేనే మీకు అనుగ్రహం ఇస్తాను నేను, లేకపోతే అనుగ్రహం ఏమనంటే ఇంకెందుకు అనుగ్రహ మంత్రం అంచేత ఆ కంగారు ఏం పడకండి, హాయిగా డైరెక్ట్ గా నడువు నిటారుగా ఉంచుకుని కూర్చోండి. ముందు 3 సార్లు మంత్రాన్ని నేను ఉచ్చారణ చేస్తాను, వినండి మీరు. దాని తర్వాత 4వ సారి దగ్గర నుంచి పార్ట్ బై పార్ట్ చెప్తాను, మీరు ఉచ్చారణ చేద్దరు గాని. మొట్టమొదట ఈ మంత్రాన్ని మీరు స్వీకరించాలి. స్వీకరించడం అంటే అర్థం ఏంటి, వింటాం క్లాసులో లెక్చర్ పాఠం చెప్తున్నప్పుడు మీ చెవి ద్వారానే కదా ఆ జ్ఞానం వెళ్లేది. చెవి ద్వారా ఆ జ్ఞానం వెళ్తున్నప్పుడు మనస్సు ఎక్కడో ఉంటే ఏం చెప్పారంటే మర్చిపోతాం. అంచేత ఈ 3 సార్లు నేను గాయత్రి ఈ అనుగ్రహ మంత్రాన్ని ఉచ్చారణ చేసేటప్పుడు స్వీకరించండి. మేము ఒకసారి దీక్ష తీసుకున్నాం సార్, ఎన్నిసార్లు తీసుకున్నాయి, నిన్న పొద్దున్న అన్నం తిన్నాం, మళ్ళా ఎందుకు ఇవాళ తింటాం, మళ్లీ మళ్లీ రిపీటెడ్ గా చేస్తే తప్ప పట్టు దొరకదు కనుక మళ్లీ జాగ్రత్తగా వినండి, కళ్ళు మూసుకుని వినండి. 3 సార్లు నేను మంత్రాన్ని చెప్తాను, అంతవరకు మీరు స్వీకరించండి. రిసీవింగ్ యాటిట్యూడ్, మనస్సుని ఆ స్వీకరించే భావనలో ఉంచుకోండి. ఆ అనుగ్రహ వర్షము ఆ శబ్ద తరంగాలు ద్వారా మీ హృదయంలోకి ప్రవేశిస్తాయి. అంచేత ఆ పాతది మీ చెవులలోంచి హృదయంలోకి వెళ్తుంది మంత్రము, అక్కడ దాన్ని అలా పట్టేసుకోండి, అక్కడే అలా ఉంచేసుకోండి, మిల్లిమిల్లిగా అది డెవలప్ అవుతుంది. మొదలు పెడుతున్నాను నేను. సవితుర్వరేణ్యం భగో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం శ్రీం క ఇలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం. హృదయంలో దాన్ని సెటిల్ అవనివ్వండి ఆ మంత్ర తరంగాలని. సవితుర్వరేణ్యం భగో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం
క ఎ ఇ ల హ్రీ హ స క హ ల హ్రీ స క ల హ్రీ
హృదయంలోకి దిగనివ్వండి. పూర్తిగా స్వీకరించే యాటిట్యూడ్, లాక్కోండి ఆ శక్తిని హృదయంలో స్థాపించుకోండి. వింటమే మీరు చేయాల్సింది. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భగోదేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం శ్రీం త సకల హ్రీం సకల హ్రీం. నేను అన్నాక ఇప్పుడు మీరు అనండి. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం శ్రీం క ఏ ఇ ల హ్రీ హ స క హ ల హ్రీ స క ల హ్రీ. నాతో పాటు కలిపి అనేయండి. వచ్చిన వాళ్ళు కాస్త అలవాటు లేని వాళ్ళు జాగ్రత్తగా విని పట్టుకోవటానికి ట్రై చేయండి. కలిసి అందాం మూడు సార్లు. ఓం భగో దేవస్య ధీమహి మెయిన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి స్మాల్ ట్రాన్స్ఫార్మర్స్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ ఎలా ఉంటాయో, 24 కోట్ల గాయత్రి మంత్రాలు సకల కృపామృత రసాకర్షణి స్థూపము అని, సకల సమర్థ గురు వాణి విశ్వవిద్యాలయంలో మనం నవరాత్రి అష్టమి నాడు స్థాపించాం. 24 కోట్ల గాయత్రి మంత్రాలు అక్కడ ఆశ్రమంలో పెట్టాం. అక్కడికి ఇక్కడికి లింక్ అన్నమాట. ఇది యాంటెన్నా, 24,000 గాయత్రి మంత్రాలతో ఆ 24 కోట్ల గాయత్రి మంత్రాలకి లింక్ ఉంటుంది, సహజంగా ఉంటుంది. అది మీరేం వెతుక్కోక్కర్లే. ఆకాశంలో జీటీవీ ఎక్కడుంది, ఈటీవీ ఎక్కడుంది అని మీరేం వెతుక్కోక్కర్లేదు. ఆ స్విచ్ నొక్కితే అవే వస్తాయి. అలాగే ఇక్కడ ఆ స్విచ్ ఏర్పాటు చేయబడింది 24,000 గాయత్రి మంత్రాలతో ఆ 24 కోట్లకి. మీకు రూల్ తెలుసు కదా, సైన్స్ లో పైనుంచి కిందకి ప్రవహిస్తూ ఉంటాయి శక్తిధారలు ఎప్పుడు, ఎక్కువ టెంపరేచర్ నుంచి తక్కువ టెంపరేచర్కి, హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్కి, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి. అలాగే అక్కడ 24 కోట్లు పెట్టినటువంటి గాయత్రి మంత్రము, 24,000 కోట్ల గాయత్రి మంత్రము ఒక స్థూపము హిమాలయాలలో ఉంది ఓ చోట. వీలవుతే 97 ఏప్రిల్లో అటు వెళ్దామని, వీలవుతే. ఇదంతా మన చేతిలో ఏం లేదు, అదంతా అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. కానీ దానికి అక్కడ లింక్ ఉంది. ఇవంతా ఒక పెద్ద నెట్వర్క్ అన్నమాట. ఆ నెట్వర్క్ యొక్క రిఫ్లెక్షన్ ఈ టీవీలో కనిపిస్తోంది మీకు తెలియక, ఈ అనుగ్రహ వర్షాన్ని మనం ఇలా పిచ్చి పిచ్చిగా యూజ్ చేసుకుంటున్నాం. కానీ ఉంటుంది కదా, సూర్యుడు వచ్చాడు అంటే ఎండ వేడి తగులుతుంది, మీరు దాన్ని తప్పించుకోలేరు. అలాగే గురువులు పెట్టినటువంటి ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఈ శాటిలైట్స్ గా దానిలాగా బయటకు వస్తోంది. కానీ ఏది బయటికి రాబోతోంది, అసలు దేనికోసం ఇదంతా చేస్తున్నాం మనం అనేది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కాలాతీత స్థితికి మీరు వెళ్ళాలి. ఒకళ్ళు ఇద్దరు కాదు, అందరూ కూడా చిరంజీవులు అని పేరు వాళ్ళకి. కాలాతీత స్థితిలో ఉన్నటువంటి 5 వ్యక్తులు భూమి మీద ఎప్పుడూ ఉంటారు అని చెప్పారంటే, ఆ సైన్స్ తెలిసిన వాళ్ళు పోతే ఇంకా మళ్ళా దాన్ని రివైవ్ చేయలేం మనం. అంచేత 5 వ్యక్తులు ఎప్పుడూ భూమి మీద తిరుగుతూనే ఉంటారు, ఈ స్థితిలో ఉన్నటువంటి చిరంజీవిత్వాన్ని పొందినటువంటి వ్యక్తులు. కానీ ఋషుల యొక్క ఆకాంక్ష ప్రేమ ఏమిటి అంటే, అందరూ చిరంజీవులు అయిపోవాలని, అందరికీ అమృతత్వం ఇచ్చేయాలని. అరవిందో చేసిన ఎక్స్పెరిమెంట్ అదే. మూడు రోజుల వరకు ఆయన శరీరాన్ని కడపలే, అసలు ఆయన శరీరం అమృతత్వాన్ని పొందింది అని. కానీ ఆ ఫిల్టరేషన్ కరెక్ట్గా జరగలే. ఇప్పుడు జరుగుతుందా? అప్పుడు ఒకడే ప్రయత్నం చేశాడు, ఇప్పుడు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, రేపు కొన్ని కోట్ల మంది మారుతారు. ఇది గుర్తుంచుకోండి, మీరు ఏం చేస్తున్నారో, మీరు ఒక అద్భుతమైనటువంటి ప్రయోగంలో భాగస్వామ్యత వహిస్తున్నారు తప్ప మళ్ళీ ఓ దేవాలయానికి రావటంలే. మీరు ఆ భ్రమ వదులుకోండి, ఇది దేవాలయం కాదు, ప్రయోగశాల. ఏ ప్రయోగశాల? మీ శరీరాలే ప్రయోగశాల. మీ శరీరాలలో అమృతత్వము హ్రీం శ్రీం క్లీం. హ్రీం అనేది సద్బుద్ధికి ప్రతీక, సదాలోచనలకి ప్రతీక, సద్భావనలకి ప్రతీక. భావనలు ఎక్కడి నుంచి వస్తాయి? హృదయం నుంచి వస్తాయి. హ్రీం అనేది ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది. కానీ మంచి ఆలోచన ఉన్నా దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియకపోతే ఏం లాభం? ఇడ్లీ సాంబార్ తినాలని ఉంది, ఇడ్లీకి ఏం వేయాలో తెలియదు, సాంబార్కి ఏం వేయాలో తెలియదు. భావం అయితే ఉంది, అంచేత ఏం కావాలి తర్వాత? దానికి కావలసిన సమృద్ధి, దానికి కావలసిన వనరులు కావాలి, అది శ్రీం. వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, శక్తి లేదు, లేవలేము, ఊపి లేదు, కాళ్ళు నొప్పులు, తలనొప్పులు, ఎవరు చేస్తాడే ఇంత గుణం అంతా, ఇంత ఉప్మా వండుకున్నాం, లేకపోతే ఇంత ఆట నీళ్ళలో కలిపేసి తాగేద్దాం అనిపిస్తున్నప్పుడు ఓపిక లేకపోతే, ఇంచేత ఓపిక ఉండాలి, అది క్లీన్. ఈ మూడు అమృతత్వానికి కావాల్సిన బీజాలు, ఆ మూడు మీరు ఉచ్చారణ చేస్తున్నారు, అది అర్థం చేసుకోండి మీరు ఏం చేస్తున్నారు. కానీ ఇవంతా చేస్తూ ఉన్నా కూడా యజ్ఞ ప్రక్రియ తెలియాలి మీకు. యజ్ఞ ప్రక్రియ అంటే ఏంటో తెలుసుకోండి. గాయత్రి యజ్ఞం యజ్ఞం కాదు. యజ్ఞం అనేది ప్రకృతిలో జరిగేటటువంటి ఒక విశేషమైనటువంటి కర్మకాండకి మనం ఇచ్చినటువంటి పేరు. సైక్లిక్ ప్రాసెస్ అంటాం కదా సైన్స్లో, కార్బన్ డైఆక్సైడ్ సైకిల్ అని, ఆక్సిజన్ సైకిల్ అని, నైట్రోజన్ ఫిక్సేషన్ అని రకరకాలుగా చెప్తాం. సింపుల్గా మనం చెప్పాలి అంటే పుట్టడం, పెరగటం, లయం అవటం, మళ్ళా పుట్టడం, పెరగటం, లయం అవటం, ఇది సైక్లిక్ ప్రాసెస్. దీన్ని యజ్ఞము అంటాం. ఈ సైక్లిక్ ప్రాసెస్ ఎక్కడ కట్టైనా అనుగ్రహం మీకు రాదు. కరెంట్ ఉంది, ఇలా తిరుగుతోంది, ఎన్ని సైక్లిక్ ప్రాసెస్ ఉన్నాయి? మీ ఇంట్లో సైకిల్ తిరుగుతుంది చక్రంగా, అలా పైకి వెళ్తుంది, మళ్ళీ పక్క వాళ్ళ ఇంట్లో ఒక సైకిల్ కంప్లీట్ చేసుకుంటుంది, అలా సైకిల్ కంప్లీట్ చేసుకుంటూ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నది? కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పవర్ హౌస్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి సైకిల్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అలా తిరుగుతూ 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 వస్తుంది. ఈ మధ్యన ఎక్కడైనా ఆ సైకిల్ కట్ అవుతే ఆ చక్రంలో కరెంటు ప్రవహించదు. ఫ్యూజ్ ఎగిరిపోయింది, ఇంటికి కరెంటు రాదు. కానీ ఆ చక్రం, ఆ సైకిల్ ఎక్కడ పూర్తవుతోందో అక్కడికి అనుగ్రహం వస్తుంది. కనుక ఇప్పుడు మనం అనుగ్రహాన్ని ఎలా స్వీకరించాలో మంత్రాన్ని పట్టుకున్నాం కదా, దాన్ని ప్రకృతిలో తిప్పటం నేర్చుకోవాలి. విత్తనాలు చాలా మంచివి ఉన్నాయి మా దగ్గర అంటే ఏం లాభం? విత్తనాలను మీరు నాటాలి అని చెప్పి ఇప్పుడు నాటబోతున్నాం మనం. ఈ నాటబోయేటువంటి ప్రాసెస్ కి కూడా ఒక విశేషమైనటువంటి పేరు ఉంది, ద్వాదశ రాశి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్ర పాద మహాకాల గాయత్రి. టైంలో ఉన్నాం మనం అందరం. మనందరికీ కామన్ గా ఉండేది ఏంటి అంటే ఇవాళ ఫిఫ్త్ నవంబర్ అన్నది ఎవరికీ డౌట్ లేదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ మహాకాల చక్రంలో డేట్లు మారవు, కాలం మారదు కదా. ఆ మహాకాల చక్రాన్ని, ఆ టైంని ఎలా పట్టుకోవాలి? భగవద్గీతలో ఈ టైంని ఎలా పట్టుకోవాలో చెప్పిందే ఏకాదశి అధ్యాయం. కాలోస్మి లోక క్షయకు ప్రవృత్తు, నేనే టైంని, నేనే కాలాన్ని. ఆ కాలాతీత స్థితికి వెళ్ళటానికి, ఆ చిరంజీవిత్వానికి వెళ్ళటానికి మీకు ఈ ద్వాదశ రాశుల గురించి తెలియాలి. ఈ ద్వాదశ రాశి గురించి తెలియటానికే సూర్య నమస్కారాలలో మీ శిరస్సు నుంచి పాదాల వరకు ఆ ద్వాదశ రాశుల్ని మీరు ఎలాగ అర్థం చేసుకోవాలో చదివింది మీకు ఉపయోగపడాలి. పుస్తకాల్లో ఉంటే మీకేం లాభం? మేషరాశి ఎక్కడో ఉంటే మనకెందుకు? ఆకాశంలో అక్కడెక్కడో ఉంది మేషరాశి, ఎందుకుట మీకు? కానీ ఆ మేషరాశికి మీకు సంబంధం ఉంది. ఎక్కడుంది అంటే ఈ పార్టీకి. అంచేత మేషరాశిని కనుక ప్రభావితం చేసేటటువంటిది ఏదైనా అక్కడ జరిగితే ఇక్కడ ప్రభావం వస్తుంది కదా. అంచేత మీలో కొన్ని వేల మంది ఇక్కడ ప్రభావాన్ని మార్చుకుంటే ఏమవుతుంది? ప్రపంచంలో ఉన్న మేషరాశిలో మార్పు వస్తుంది, ప్రపంచం మారిపోతుంది, నవయుగం వస్తుంది. ఆ లాజిక్ అర్థం చేసుకోండి. అందుకే ఇది ఒక ప్రయోగం అని చెప్తున్నాను నేను. ఇది చాలా గొప్ప ప్రయోగంలో మీరు భాగస్వామ్యత వహిస్తున్నారు తప్ప ఆశామాషిగా ఏదో చేయటం లేదు. మీరు గురువుల యొక్క కోరిక ఏంటి అంటే రెండు ప్రశ్నలు నిరంతరము మనిషిని పట్టుకుని వేధిస్తూ ఉంటాయి. దుర్యోధనుడు చోటంటట, జానామి ధర్మం నచమే ప్రవృత్తి. నాకు ధర్మం అంటే ఏంటో తెలియకేం కాదు, చేయాలనిపించదు అంతే అన్నాడు. పాపం ఎంత ఆనెస్ట్. పత్రికొచ్చి ఏమన్నా ఏడుస్తుంది, పత్రికొచ్చి ఎంతలో ఉంది, నాయకుడికి ఎండలో ఉంది, నీ ఎండలో వెళ్ళదు బాధపడుతున్నాడు. అంచేత ధర్మం అంటే ఏంటో తెలియక కాదు, నాకు చేయాలనిపించదు సార్ అన్నాడు. ఇంకోటి చెప్పాడు, తప్పు ఏంటో కూడా నాకు తెలుసు, నచమే నివృత్తి. నేను బయటపడలేకుండా ఉన్నాను అందులోంచి. పొద్దున్నే 4:30కి లేవాలి, చదువుకోవాలి, నా 7వ క్లాస్ నుంచి ఆ కోరిక నచమే నివృత్తి. ఇంతవరకు నేను పొద్దున్న 4:30కి లేవలేదు, ఇవాళ కూడా 6 గంటలకే లేచాను, అది కూడా చలేసి. రాత్రి ఎప్పుడు లేచేవాడు, నచమే నివృత్తి. ఇది మనకి, ఇది దుర్యోధనుడికేనా దుర్మార్గుడు అర్జునుడికి ఇదే బాధ. అదకైన ప్రయుక్తోయం పాపం చరితి పూరుష. తెలిసి కూడా మనిషి తప్పు ఎందుకు చేస్తాడు అని. దీనికి మొన్నటి వరకు మనుషులు ఋషులు చెప్పింది ఏంటంటే, మీరు ప్రయత్నించాల్సిందే, మీరు ప్రయత్నించకపోతే మేమేం చేయలేమని. కానీ అనుగ్రహ పీఠ స్థాపనలో ఉద్దేశం ఏంటి అంటే, మనం కూడా చాలా చేయగలం. మన ప్రవర్తన మారటానికి, మన సమాజంలోని మనుషుల ప్రవర్తన మారటానికి మనం కూడా చాలా చేయగలం. దానికి ఇప్పుడు లాజిక్ చెప్తున్నా కదా, సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు. మేషరాశికి సంబంధించినటువంటి సదాలోచనలు కనుక మన మేషరాశిలో వస్తే, మీ అందరి మేషరాశిలో వస్తే ఏమవుతుంది, అక్కడున్న మేషరాశి ప్రభావితం అయిపోతుంది. మహాకాల చక్ర మండలంలో మేషరాశి ప్రభావితం అవుతే మనుషులందరూ సహజంగానే మంచిగా ప్రవర్తిస్తారు. అదే నవయుగాన్ని మార్చడానికి మీరు చేయబోయేది కంటే ఎంత గొప్ప తెలిసి చేయాలి కదా. మీరు తెలియకపోతే ఏం చేస్తారు, ఉత్తనే హరాం సూర్యాయ నమః అని హాం అంటే గాభరా పడిపోతారు. కానీ ఆ హరాం అనేది శ్వాసకు సంబంధించినటువంటిది, ఆ శ్వాస మీ మనస్సుని మారుస్తుంది అనేది కూడా ఇక్కడ నేర్పబడుతోంది. కానీ చెప్పాం కదా, లక్ష్యం చాలా గొప్పదే, కానీ అడుగులు మాత్రం మిల్లిమిల్లిగా వేస్తాం. కన్ఫ్యూషియస్ అనే ఒక చైనీస్ ఫిలాసఫర్ చెప్తాడు, 3000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలన్నా అడుగు తీసి అడుగు వేయటమే, అంతకంటే నువ్వు చేసేదేం లే, నడిచేది ఒక అడుగే. 2 కిలోమీటర్లు నడిచినా మీరు ఒక అడుగు తీస్తాం, ఇంకో అడుగు వేస్తాం, ఒక అడుగు తీస్తాం, ఇంకో అడుగు వేస్తాం, వేసుకుంటూ ఉంటే 2 కిలోమీటర్లు అయిపోతాయి. అలాగే ఈ పద్ధతిని మీరు ఆచరణ సూర్య నమస్కారాలు గ్యాప్ ఇవ్వకండి. ఎప్పుడు ఆ మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్రతిరోజు వేసుకుంటూ ఉండండి. మిల్లిమిల్లిగా దానికి కావలసిన విషయాలు కానీ దానికి కావలసినవి కానీ మీకు ఆ అనుగ్రహ పీఠానికి మధ్య మధ్యన అందివబడుతూ ఉంటాయి. ఏవైనా మార్పులు కానీ డెవలప్మెంట్స్ కానీ ఉంటే అది నేర్పే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి నేర్పుతారు. అందుకని పెట్టడం సెంటర్ ఉండాలి కదా, ఎక్కడికి వచ్చి చెప్తారు వాళ్ళు. దానికి వొకబులరీ ఉంటుంది, మళ్ళా ఆ వొకబులరీ అవంతా కూడా ఇక్కడ నేర్చుకోవటానికి ఆ చక్రీయ గమనములో ద్వాదశ రాశి అర్థమైంది కదా. ద్వాదశ రాశి సూర్య నమస్కారాల ద్వారా ఆ యజ్ఞ కార్యక్రమాన్ని కనెక్షన్ ఇచ్చుకుంటాం. తర్వాత ఏం చేస్తాం, ద్వాదశ రాశి తర్వాత నవగ్రహ. ద్వాదశ రాశుల్లో ఈ 9 గ్రహాలు తిరుగుతూ మనకి రకరకాలైనటువంటి కష్టాలు కానీ రకరకాలైనటువంటి సుఖాలు కానీ ఇస్తున్నాయి. ఎలా ఇస్తున్నాయి, అవి ఏం చేస్తున్నాయి, దానికి నక్షత్రాలు కారణం అని చెప్తావు. తారకులు, నక్షత్రాలకు ఇంకో పేరు తార. తార అంటే తరింపజేసేది, రక్షించేది అని అర్థం. అంచేత గ్రహాలలోంచి వచ్చేటటువంటి శక్తిధారులు నక్షత్రాల ద్వారా మనకు వస్తాయి. చాలా మంది ఏమడుగుతారంటే, గ్రహాలే దగ్గరగా ఉన్నాయి కదా మాస్టారు, నక్షత్రాలు ఎక్కడో ఉన్నాయని. కానీ మీ టీవీ కార్యక్రమం మీకు తెలియదేమో, విజయవాడ నుంచి ఒంగోలు రాదు, విజయవాడ నుంచి శాటిలైట్ పోతుంది, ఎక్కడో ఉన్న ఉపగ్రహానికి పోతుంది, ఎక్కడో ఉన్న ఉపగ్రహం నుంచి మీ దగ్గరికి వస్తుంది. మరి అలాగే గ్రహాల నుంచి వస్తుంది, ఇది ఉపగ్రహం అంటే అర్థం అంతే కదా. క్రీటం ఆ సైన్స్ ఎలాగో వస్తుంది నవగ్రహాల ద్వారా. ఆ నవగ్రహాల యొక్క రిలే స్టేషన్స్ 27 నక్షత్రాలలో ఉన్నాయి. ఆ 27 నక్షత్రాలకి 4 పాదాల చొప్పున 108 పాదాలు ఉంటాయి. అందుకని 108 పాదాలే మనకి చాలా ముఖ్యం. అంచేత మాలలో కూడా 108 ఉంటాయి. 108 మాల సంఖ్య ఎందుకు చేయాలో చాలా మంది తెలియదు. 107 చేసినా సర్కిట్ పూర్తి కాదు. ఆ ద్వాదశ రాశి మండలంలో 27 నక్షత్ర పాదాలు ఉన్నాయి కదా, 27 × 4 = 108. ఇందులో మీరు ఒక పాదం నవిలి మింగేశారనుకోండి మధ్యలో, ఏమవుతుంది, సర్కిల్ బ్రేక్ అవుతుంది. అంచేత ఆ 108 మళ్ళా ఆ సుమేరు దాటకుండా మళ్ళా వెనక్కి రమ్మంటాం. ఎందుకు? మేషరాశి నుంచి మీనరాశి మళ్ళా ఎక్కడికి వస్తాం? మేషరాశికే వస్తాం, మళ్ళా మొదటిగా వస్తాం. అంచేత ఆసిలేషన్స్ వాటిని, ఆ కాలచక్రం ఎలా తిరుగుతుందో చెప్పేటటువంటి యజ్ఞం ఇప్పుడు చేయబోతున్నాం. ఇది మామూలు యజ్ఞం అని అనుకోకండి, చూడండి ఎలా చేస్తాము. ఓ ప్రమిద నూనె వేసి ఒత్తు వేసిందమ్మా అక్కడ. ఇది కూడా చూడండి, ఇది ఈ యజ్ఞం కూడా మీరు రోజు చేసుకోవాలి. ఇక్కడ చేసే విధానమే చెప్తాను తప్ప పూర్తి యజ్ఞం చేయించాను. పూర్తి యజ్ఞం ఎందుకు చేయటం? ఆ టెక్నిక్ మీరు తెలుసుకుంటే రేపటి నుంచి ఆ యజ్ఞాన్ని ఒక టైం టేబుల్ లాగా ఇక్కడ వేసుకుని, ఈ టైంకి ఇక్కడ జరుగుతుంది, ఈ టైంకి ఇక్కడ జరుగుతుంది అనేటటువంటిది ఎవరు పీఠాధిపతి, అందరం పీఠాధిపతులమే. అంచేత మీరందరూ కలిసి నిర్ణయించుకుని ఇలా చేసుకున్న ఇక్కడ కార్యక్రమాలు అని మొదలెడను. కానీ ఇప్పుడు ఆ యజ్ఞ కార్యక్రమంలో 12 ఇటుకలు అక్కడ పెట్టబడి ఉన్నాయి. 12 ఈ 12 ఇటుకలు కూడా ఆ ద్వాదశ రాశికి సంకేతాలు. ద్వాదశ రాశి మన చుట్టూ ఎలా ఉందో అలాగే ఆ ఇటుకలు కూడా చుట్టూ ఉన్నాయి. దేనికి చుట్టూ ఉన్నాయి? ఆత్మజ్యోతికి చుట్టూ. మన శరీరం హృదయం లోపల జ్యోతి ఉంది, జ్యోతి చుట్టూ శరీరం ఉంది, ఇటుకలు శరీరం. అందుకే శిల్పిసాయి ఎప్పుడు ఇటుకను పెట్టుకునేవాడు పక్కన, ఒక ఇటుక పెట్టుకునేవాడు. మీరు 12 ఇటుకలు పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా గురువు కంటే తర్వాత వచ్చే శిష్యుడు ఒక మెట్టు పైన ఉండాలి, అది సైన్స్ అంటే. అసలు ఆయన ఇటుక ఎందుకు పెట్టుకున్నాడో కూడా మనకి తెలియని స్థితిలో ఉన్నాం మనం. ఆ ఇటుక ఎప్పుడైతే బద్దలైందో ఇంకా చాలే అనుకున్నాడు. అంటే ఆయన కావాలంటే ఇంకో ఇటుక పెట్టుకోవచ్చు అక్కడ, ఆయన కూడా చాలే అనుకున్నాడు అది. అంచేత మీరు 12 ఇటుకలు ప్రతి వాళ్ళు మీ ఇంట్లో పెట్టుకోమని నేను రిక్వెస్ట్ చేసినట్టున్నా. కొంతమంది పెట్టుకుని ఉంటారు, పెట్టుకోకపోతే పెట్టుకోండి. అది ద్వాదశ రాశికి సంకేతంగా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ఇటుక అటు ఇటు అయిందనుకోండి, మార్చుకుంటాం. దానికి ఉంది స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, అంచేత గాభరా ఏం పడక్కర్లేదు. ఇటుక ఏమవుతుంది, విరిగిపోతే మాస్టర్ అంచేత పెట్టుకో. చాలా మంచివాళ్ళు వాళ్ళు పాపం, చాలా దూరం ఆలోచించి వద్దు అలాంటి ఆలోచనలు, పని ఎగ్గొట్టే ఆలోచనలు చేయకండి. 12 ఇటుకలు పెట్టుకోండి. 12 ఇటుకల లోపల ఒత్తి వేసి వెలిగిస్తాం మనం. అంటే ఏమైందనమాట, మన శరీరంలో ద్వాదశ రాశి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఒకే ఆత్మజ్యోతి ఎలా ప్రకాశిస్తుందో అక్కడ కూడా అదే ప్రకాశిస్తుంది. ఆ ద్వాదశ రాశిలో ఎలాగా మీరు ఆ ఆత్మజ్యోతిని తిప్పుతారో మన శరీరంలో కూడా తిరుగుతుంది. దాన్ని మిల్లిగా ఇవాళ అర్థం చేసుకున్నది, కొంచెం 5-6 నెలలు పడుతుంది అది మొత్తం వివరణ అవటానికి. పెట్టారా దీపం? దీపం వెలిగించేయండి. యజ్ఞ పుస్తకం ఉందా? ఆ మంత్రం చదవండి. అగ్నియ చదవమ్మా, గట్టిగా చదవండి. అగ్ని ప్రజ్వలన ప్రతి కార్యక్రమానికి కూడా ఒక మెయిన్ గెస్ట్ ని పిలిచి అతని చేతుల మీదుగా అగ్ని ప్రజ్వలన చేస్తూ ఉంటాం. మన కేంద్రం మారిందని చెప్పుకున్నాం కదా, ఈ ఆదర్శాలు ఈ సైన్స్ కాకుండా డబ్బు ఎప్పుడైతే కేంద్రం అయిందో, డబ్బున్న వాళ్ళు ఎవరుంటే వాళ్ళ చేత జ్యోతి వెలిగిస్తున్నాం మనం. కానీ అగ్ని ప్రజ్వలన ఎవరి ద్వారా జరగాలి, ఎవరి చరణాలు, ఎవరి ఆచరణలు, ఎవరి జీవితాలు మనకి ఆదర్శంగా ఉంటాయో వాడి చేత అగ్ని ప్రజ్వలన చేస్తాం. ఆ అగ్ని ప్రజ్వలన జరుగుతున్నప్పుడు ఉద్దేశం ఏంటి? అగ్ని అంటే నిప్పని కాదు అక్కడ, అగ్రే నయతి ఇది అగ్ని, ముందు నుంచుని మన నడిపించే శక్తి. ఏది మన ముందు నుంచుని నడిపించే శక్తి? మొన్న ఒక ఎస్ఎస్వై క్లాసులో తెలుసు కదా, ఆహారం మార్పు అది, అమృతాహారం వాళ్ళు పెడుతూ ఉంటారు వాళ్ళు, దాన్ని టీచ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ క్లాసులో ఈ క్షణంలో మీరు నెరవేర్చదలుచుకున్న 10 లక్ష్యాలను రాయండి అన్నారు. పది లక్ష్యాలు మీరు ఈ క్షణంలో మీకేం లేదు. మీరు ఏదైనా మనసులో ఉన్నవి ఓ పది లక్ష్యాలు మీరు రాయండి కాగితం మీద అంటే ఒక్కళ్ళు రాయలేకపోయారు. అసలు లక్ష్యం ఉంటేగా ఎక్కడైనా రాయటానికి. లక్ష్యం లేనప్పుడు అగ్ని లేదు, అగ్ని లేనప్పుడు జీవితానికి రుచి లేదు, గైడెన్స్ లేదు, ఏమీ లేదు. చాలా మంది మేము కష్టాల్లో ఎందుకున్నామని అడుగుతారు. మీరు కష్టాల్లో లేరు, మీరు లక్ష్య శుద్ధి లేదు. మీకు లక్ష్యము అంటే ఉంటే మీరు కష్టపడతారు. తేన్ సింగ్ హిలరీ పని కట్టుకుని హిమాలయాలకు ఎక్కారు. ఎంత కష్టపడ్డారు మీకు తెలుసు కదా, హిమాలయాలు ఎక్కేటప్పుడు, ఎవరెస్ట్ అధిరోహణం చేసేటప్పుడు. కానీ ఆనందంగా ఎక్కారు వాళ్ళు. ఎందుకు ఎక్కారు ఆనందంగా? అదే లక్ష్యం వాళ్ళది. మేము హిమాలయాల మీద ఆ జెండా పాతి పెట్టాలి అనే లక్ష్యం ఉంది వాళ్ళకి. అగ్ని ఉంది, ఆ అగ్ని ఉంది కనుక ఏం చేయగలిగారు వాళ్ళు? ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు? స్కాట్ నార్త్ పోల సౌత్ పోల మా ఎక్కడికి వెళ్ళాడు? పోల యాత్రకి వెళ్ళాడు ధ్రువాలకి. ధ్రువాలలో ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, ఒంటరిగా వెళ్ళాడు. ఆల్మోస్ట్ చావు బతుకుల మధ్య ఇరుక్కుని చచ్చాడు. మంచి పని చేశాడా చెడ్డ పని చేశాడా, కష్టపడ్డా సుఖపడ్డా, మీరు స్కాట్ని అడగాలి. మనకే పిచ్చి పని అనిపిస్తుంది అది. కానీ అతని ఉద్దేశంలో చాలా మంచి పని చేశాడు. మనకు కూడా అతను చెప్పిన సర్వే ఇదే ఇప్పుడు ఉపయోగపడుతుంది. తర్వాత ఎవరు అంత డీప్ గా సర్వే చేయలేదు ధ్రువ ప్రాంతాల్లో. అర్థమైంది అగ్ని ప్రదీపన అంటే ఏంటంటే అగ్ని నయ సుపధారాయ, మమ్మల్ని నడుపు నువ్వు. ఏ మార్గంలో నడపాలి? మంచి మార్గంలో. ఏంటి మంచి మార్గం అంటే? నాకు పచ్చిమిరపకాయల కారం వేసి పెడితే చాలా మంచి మార్గం. కొందరుగా చూడగానే పాపం స్పృహ తప్పి పడిపోతారు. అంతకీ ఏది మంచి మార్గం? మీకు ఏది మంచిదో అది మీరు నిర్ణయించుకోండి. ఏమీ తప్పులేదు ఎవరికి, ఒకడికి ఒకటి మంచి మార్గం. అగ్నే నయ సుభధారాయ ఆ మార్గంలో నడపటానికి, మీరు ఆ కాలచక్రాన్ని ఉపయోగించుకోవటానికి వెళ్ళేటువంటిది ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం నవగ్రహాలకి సంబంధించినటువంటి మంత్రం. మీకు తెలుసు ఆ మంత్రం. దాంతో మనం తొమ్మిది ఆహుతులు వేస్తున్నాం ఇప్పుడు. బ్రహ్మ మురారి త్రిపురాంతకారి. బ్రహ్మ విష్ణువు శివుడు వీడు ఉండాలి ముందు, నవగ్రహాల కంటే ముందు. ఎవడు వీడు అంటే బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు శివుడు అని కాదు. ఈ మూడు కలిసినటువంటి శక్తి గురు శక్తి. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణువు, గురుదేవో మహేశ్వర. గురు చరణాల యొక్క శక్తిని ఉపయోగించుకుని, అంటే గురువు యొక్క లక్ష్యాలు నా లక్ష్యాలని అది అర్థం చేసుకోండి. మళ్ళా ఆ కాళ్ళజోలికి అడగండి పాపం. ఆయన కాళ్ళు మన కాళ్ళు ఒకేలాగా ఉంటే ఇంకా పాపం. ఆయన చాలా తిరిగి తిరిగి ఆయన కాళ్ళు ఇంకా అసహ్యంగా ఉంటాయి, పరమ చండాలంగా ఉంటాయి. అది కాదు అక్కడ కావాల్సింది. ఆయన లక్ష్యాలే నా లక్ష్యాలు ఉన్నప్పుడు నేను ముందుకెళ్తా ఆయన మార్గంలో, ఆయన అనుసరించి. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కలే ఏం లక్ష్యం అంటే ఠకామని చెప్పగలరు మీరు. వాళ్ళు ఛాలెంజ్ చేశారు, పది చెప్పలేరని. మీరు అపోహలో ఉన్నారే, నేను వెయ్యాలని మీరు చెప్తాను రాసుకోండి అన్నా. ఇంచేత సహస్రనామాలు చేస్తాం కనుక ప్రతి సహస్రనామము ఒక లక్ష్యాన్ని చూపిస్తుంది. కానీ మీరు పారాయణ చేస్తున్నారు, అది లక్ష్యం అవుతాయి కదా. లలితా సహస్రనామాన్ని పారాయణ చేసేటప్పుడు మొట్టమొదట వాడేది శ్రీ. అసలు శ్రీ ఏ లక్ష్యం వైపు మిమ్మల్ని తీసుకెళ్తుంది అనేది పట్టుకుంటే ఆ రహస్యనామాలు బోధపడతాయి. అది మాకు నేర్పు అగ్ని అని అగ్ని అడుగుతున్నాం. ఎందుకు అగ్ని అడుగుతాం? అగ్నికి మూడు లక్షణాలు ఉన్నాయి ముఖ్యమైనవి. ఆ మూడు లక్షణాలు మీలో రావాలి. ఇది ఎక్కడి నుంచి చెప్తున్నానో గుర్తుంది కదా, నవగ్రహాలలో శ్లోకాన్ని ఆహుతులుగా వేయటానికి విధానం నేర్పుతున్నాను నేను. బ్రహ్మ మురారి త్రిపురాంతకారి భాను శశి భూమి సుతో బుధశ్చ గురుశ్చ శుక్రశ్చ శని రాహు కేతవ సర్వే గ్రహ శాంతికరా భవంతు. తొమ్మిది గ్రహాలు మీరు ఉపయోగించుకోవాలి. ఏ శక్తితో? గురువు యొక్క శక్తితో. బ్రహ్మ మురారి త్రిపురాంతకారి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క శక్తితో ఎలా ఉపయోగించుకుంటాం మనం? అక్కడున్నటువంటి డిజైన్లో తొమ్మిది గ్రహాలు ఒక ఆర్డర్లో ఉన్నాయి. ఈ శ్లోకంలో ఆర్డర్ లేదు. మొట్టమొదట ఏముంది? భాను సెంటర్లో ఉన్నాడు. సూర్యుడు ఏ విధంగా అవుతే సకల ప్రపంచానికి సెంటర్ అయ్యాడు. మీరు చేసే కార్యక్రమాలన్నిటికీ కూడా మీరు కేంద్రం అవ్వాలి. మీరు సెంట్రల్ మినిస్టర్ అవ్వాలన్నమాట. సెంట్రల్ మినిస్టర్ అంటే కేంద్రంలో కూర్చుంటాడు, వాడు చుట్టూ తిరుగుతాడన్నా వాడు కేంద్రకంగా ఉంటూ ఆ శాఖకి సంబంధించిన పనులన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడ సూర్యుడు, సూర్యుడి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తాం మనం? భాను, శశి, చంద్రుడు. చంద్రుడు ఇటుమూల ఉంటాడు, మీరు తర్వాత చూద్దరు కానీ అది రౌండ్ గా మనం వెళ్ళాం. ఈ మూలకు వస్తాం ఆగ్నేయ మూలకి. ఆగ్నేయం అంటే అగ్ని, లక్ష్యం, దేనికోసం మీరు యజ్ఞం చేస్తున్నారు. తర్వాత అంగారకుడు ఇటు వస్తాడు ఈ డైరెక్షన్ లో. భూమి సుతుడు అంటే కుజుడు, అంగారకుడు. తర్వాత బుధుడు ఈశాన్య దిశలో వస్తాడు. వీటన్నిటినీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇది మనస్సులో పెట్టుకుని ఆహుతులు వేయాలి మీరు. ఇది మనస్సులో ఆ యాంగిల్స్ తెలియాలి మీకు. ఇది మీకు ప్రస్తుతం ఇమీడియట్ గా తెలియదు. ఒక బొమ్మ వేసుకోండి. ఆ బొమ్మ వేసుకుని ఎక్కడుందో ఉంది కదా బొమ్మ, తీసుకోండి. అందరూ కూడా ఫోటోస్టాట్ కాపీస్ వేసుకోవటం. మనస్సులో ఈ శ్లోకం చదువుతున్నప్పుడు మీ దృష్టి అక్కడక్కడ ఉంటూ ఉండాలి. దీపం వెలుగుతోంది కదా. తొమ్మిది ఆహుతులు వేద్దాం. మొట్టమొదట కేంద్రంలో ఉన్నటువంటి సూర్యుడికి మనస్సు, అది ఒకసారి చూపించేస్తే బెస్ట్ ఏమో ఒకళ్ళు.